జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు, శ్రీమత్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్య పీఠ వ్యవస్థాపకులు స్వామివారు మన యందు వాత్సల్యంతో అత్యద్భుతమైనటువంటి భగవద్గీతకు చాలా చక్కనైనటువంటి కృష్ణార్జున సంవాదం అనే పేరుతో ప్రశ్నోత్తర గ్రంథాన్ని అందించారు. దాన్ని మనం యథావకాశంగా పఠన శ్రవణ సాగిస్తూ ఉన్నాం. నిన్నటి వరకు 29 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 30వ భాగం. కాశ్యవాహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 2వ అధ్యాయంలో స్వామివారు చక్కటైనటువంటి రహస్యార్థ విశేషాలని తెలియజేస్తున్నారు. నిన్నటి రోజున ఫలాపేక్ష విడిచి అని అంటూ ప్రారంభించి, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయునో అనిత్యాః తాంతిదిక్ష్యస్వ భారత అనే శ్లోకానికి వ్యాఖ్యానం ప్రారంభించారు. దానికి శిష్యుడు కొంచెం అయోమయంగా ఉంది, వివరించండి అని ప్రార్థించాడు. ఆ సమాధానం కొనసాగుతూ ఉంది. ఇవాళ 200 మన్నించాలి, 401వ ప్రశ్నకి సమాధానం ప్రారంభమవుతోంది. ముందుగా ఒకసారి 403వ ప్రశ్న అడిగాను. ఈ శ్లోకం ఏమిటో కొంచెం అయోమయంగా ఉంది, వివరించండి. అలాగే నాయన, ఏమిటి నీకు వచ్చినటువంటి సమస్య ఇక్కడ? మాత్రా స్పర్శలు అన్నారు కదా, ఈ మాత్రలు అంటే ఏమిటి అడిగాను. జాగ్రత్తగా వినాలే. సృష్టి ప్రారంభంలో భగవంతుడిలోంచి వెలువడింది మూల ప్రకృతి. దాన్ని మహత్తుగాను అహంకారంగాను గుర్తించారు. అంటే సృష్టి ప్రారంభంలో మూల ప్రకృతి మహత్తు అహంకారం అని 2 రకాలుగా మారింది. అవునా? ఆ అహంకారం అనే తత్వం నుంచి కొన్ని బయటకు వచ్చాయి. ఏమిటివి? ఆకాశం, వాయువు, అగ్ని, జలము, మట్టి. ఇవి 5 పంచభూతాలు అంటాం మనం. ఇలాగా అవి రావడము, దానికి సంబంధించి వాటి గుణాలు అంటే శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన, ఇవి పుట్టుకొచ్చాయి. అయితే అహంకారం అనే తత్వం నుంచి ఆకాశం మొదలైనవి బయలుదేరడానికి ముందేమవుతుందంటే తన్మాత్రలు అనేవి పుడతాయి. ఆకాశ తన్మాత్ర, వాయు తన్మాత్ర, అగ్ని తన్మాత్ర, జల తన్మాత్ర, పృథివీ తన్మాత్ర అని అంటారు. అవి 5. ఇప్పుడు మర్రి చెట్టు బయలుదేరడానికి ముందు ఏముండాలి? విత్తనం అవసరం కదా. అలాగే ఆకాశం పుట్టాలంటే తన్మాత్ర అవసరం, వాయువు పుట్టడాలంటే ఆ వాయువు పుట్టడానికి ముందు తన్మాత్ర అవసరం. ఇలాగే అన్నీ కూడాను అడిగాను. ఇది చాలా కొంచెం కష్టంగానే ఉంది. ముందు వెనక ఆలోచించుకోవడంతో కొంచెం గందరగోళంగా ఉంది అడిగాను. ఏమీ కంగారు పడకు. ఆకాశం మొదలైన పంచభూతాలు పుట్టడానికి కారణమైనవి తన్మాత్రలు అని నీకు తెలిస్తే చాలే అడిగాను. అయితే ఏమవుతుంది అడిగాను దానివల్ల? ఆ తన్మాత్రలనే మాత్రలు అని అన్నారు ఈ శ్లోకంలో. ఎందుకన్నారు ఆడియన్? ఏమిటి ప్రయోజనం? మనం మన ఇంద్రియాలతో అనుభవించే విషయాలు ఐదే ఐదు. ఏమిటి ఐదు? శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఇవి ఐదు. అలాగనే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ అనే వాటి గుణాలు కూడా. అందుచేత ఇక్కడ మాత్రలు అంటే ఇక్కడ శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనే విషయం అర్థం కావాలి నీకు. అడిగినయింది అయితే బాగానే ఉంది, కానీ మనం అనుభవించే విషయాలు ఐదే అంటారేమిటి? అబ్బో అసంఖ్యాకంగా ఉన్నాయి కదా అడిగాను. కానే కాదు, కావాలంటే నువ్వు ఆలోచించు. మనకున్న జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఈ ఐదే కదా. ఇవే జ్ఞానాన్ని ఇస్తాయి. వీటితోటే మనం విషయాలన్నిటినీ గ్రహిస్తాం. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అనేవి ఆ విషయ అనుభవానికి సహకరిస్తాయి అంతే. అందుచేత ఏమవుతుంది, చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అనే మన ఇంద్రియాలు గ్రహించే విషయాలు శబ్దస్పర్శ రూపరసగంధములే కదా. అవును అడిగాను నిజమే. కానీ ఈ మాత్రాస్పర్శ అంటే మాత్రలు ఇంద్రియాలని స్పర్శించడం. శబ్దస్పర్శ రూపరసగంధములు ప్రకృతిలో ఉంటాయి, ఇంద్రియాలు మనలో ఉన్నాయి. మరి అవేం కావాలి? వీటిని తాకాలి. అలా తాకినప్పుడు ఏమంటారు తెలుసిన? మాత్రస్పర్శ జరిగింది అంటారు. అబాబాబా అడిగేను, ఇంత తిప్పి తిప్పి చెప్పారా? సరే కానీ మాత్రాస్పర్శ జరిగితే ఏమవుతుంది అడిగేను? ఏమవడం ఏమిటి? శీతోష్ణ సుఖ దుఃఖములు కలుగుతాయి. చల్లదనము, వేడి, సుఖము, దుఃఖము అనే అనుభవాలన్నీ దానివల్లే కలుగుతాయి. కానీ అడిగేను అవి ఎప్పుడూ ఉండవు కదా, వచ్చిపోతూ ఉంటాయి కదా. అవును, అదే కదా మరి మన శ్లోకంలో ఇప్పుడు ఏం చెప్పారు, ఆగమాపాయనో అనిత్యం అన్నారు కదా. అందుకనే ఓహో అడియన్, అయితే అక్కడ చిక్కు ఉంది. చల్లదనము, వేడి, సుఖము, దుఃఖము లాంటి వాటిని అనుభవిస్తున్న సమయంలో అవి శాశ్వతమే అనిపిస్తాయి. చాలా రోజుల పాటు ఉండి పోయినాయి అని అనిపిస్తాయి. మనకి మాత్రం ఉన్నాయనే అనిపిస్తూ ఉంటాయి. రాకడా పోమాత్రము తెలుసు, కానీ వీటిలో పోకడ వారికి తెలియకుండా అనిపిస్తూ ఉంటాయి అడిగే. మరి అందుకే ప్రత్యేకించి ఆగమాపాయిన అని, అనిత్యాస్తు అని అన్నారు శ్లోకంలో. వస్తూ పోతూ ఉంటాయని, స్థిరంగా ఉండిపోవని అర్థం. తూ అని కూడా వేశారు కదా శ్లోకంలో, స్థిరంగా ఉండిపోవు సుమా అని గుర్తు చేస్తున్నట్లు అని అర్థం. అడిగేం మరి దీంతో పాటు వీటన్నిటిని ఓర్చుకోమంటున్నారు అంతేనా? అంతే, అవి తప్పవు కనుక, స్థిరంగా ఉండిపోవు కనుక ఓర్చుకోవలసిందే అన్నారు. కర్మలు నశించే వరకు దేహ సంబంధం తప్పదు. దేహ సంబంధం ఉన్నంత వరకు ఇంద్రియములకు, విషయములకు ఈ స్పర్శ భేటీ తప్పదు. ఆ స్పర్శ ఉన్నంత వరకు సుఖ దుఃఖాలు తప్పవు. మరి ఓర్చుకోవలసిందే కదా, కాదంటావా? యుద్ధము మొదలైన శాస్త్రీయ కర్మలను చేసి క్రమంగా దేహ సంబంధాలని మనం తొలగించుకో అని కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. అడిగేన్ స్వామి, ఇంతకీ మాత్రలంటే ఇంద్రియాల, విషయాల, ఈ రెండునా అడిగేన్? ఓ ఎలా చెప్పినా పెద్ద తేడా ఏమీ లేదు. ఇంద్రియాలని కొందరు చెప్తారు, ఇవే ఇంద్రియాలు అని. విషయాలని కొందరు చెప్తారు, మనం ఇంద్రియములని, విషయములని కూడా మాత్రలు అని అనవచ్చు అంటున్నాం. అడియన్ మరి ఓర్చుకోండి ఓర్చుకోండి అంటున్నారు, కానీ దుఃఖాన్ని ఓర్చుకోవచ్చు. సుఖాన్ని ఓర్చుకోవడం ఏమిటి? చలిని వేడిని కూడా ఓర్చుకోవడం ఏమిటి అడియన్? ఏమిటా, సుఖము వచ్చినప్పటికీ అది కూడా ఆగమాపాయి కనుక, అంటే రాకపోకలు కలిగినది కనుక, అంటే స్థిరంగా ఉండేది కాదు. మనము ఉబ్బిపోకుండా ఉపేక్షించి ఉండాలి. అలాగే చల్లదనం ఒకప్పుడు సుఖంగా ఉంటుంది, ఒకప్పుడు దుఃఖంగా ఉంటుంది, వేడి కూడా అంతే. అందుచేత అన్నీ కాసేపట్లో పోతాయిలే అనే ధైర్యంతో ఉంటుండాలి. బాగుందడి, ఏం ఇది కూడా ఉండదు అని మాటికి మాటికి అనుకోవాలన్నమాట. దీస్ టూ షల్ పాస్ అవే అని. అవును, వేదాంతులైన వారు సుఖదుఖాలలో ఏది వచ్చినా ఇది స్థిరము కాదు అని దృఢమైనటువంటి నిశ్చయంతో ఉంటారు. స్వామి, ఇంతకీ ఎందుకలా ఓర్చుకోవాలి? ఓర్చుకున్నందువలన ప్రయోజనం ఏమిటి? ఓ అలాగా, ఓ ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ మళ్ళీ కొనసాగిస్తూ చెప్తున్నారు, విను. యం హి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇంకోసారి కూడా శ్లోకం చదువుతున్నా. యం హి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అంటే హే పురుషర్షభ, పురుషశ్రేష్ఠుడైన అర్జునుడా, కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అనమాట, ఏతే ఈ విషయవాసములు సమదుఃఖ సుఖం, సుఖదుఃఖముల యందు సమబుద్ధి గల ధీరం ధైర్యవంతుడగు నిశ్చలుడైన యం పురుషం, ఏ పురుషుని న వ్యధయంతి బాధింపవో సహాహి వాడు కదా అమృతత్వాయ మోక్షము కొరకు కల్పతే సమర్థుడై ఉంటాడు. అడియన్, దాసునికి దీన్ని బట్టి అర్థమైంది ఏదో చెప్తాను ఒక్కసారి. ఏ ధీరుడు విపరీతమైన దుఃఖమును కూడా సుఖంగానో తలుస్తాడో. అంతేనా అడియన్? ఎందుకలా తెలవాలి చెప్పు. అడియన్, కర్మ తగ్గిపోతుందిగా అందుకని. సరే, అలా దుఃఖాన్ని కూడా సుఖంగానే తలుస్తాడో మోక్ష సాధనంగా తన వర్ణానికి ఆశ్రమానికి తగిన యుద్ధము మొదలైన కర్మలను చేస్తుండగా కలిగిన బాణపు దెబ్బలు మొదలైన వాడిని ఓర్చుకొని ఉంటాడే, వాడే మోక్షాన్ని సాధించవచ్చును అని దాసుని అభిప్రాయం. బాగానే చెప్పావు, కరెక్ట్. వాడికే మోక్షార్హత ఉంటుంది. అంతేకాని దుఃఖం ఓర్చుకోలేని అర్జుని లాంటి వాడికి ఆ అర్హత ఉండదు. అర్జునుడేమో దుఃఖం ఓర్చుకోలేను అని అంటే ఎలాగా? కాబట్టి ఈ అర్జునుడి లాంటి వానికి అర్హత ఉండదు. అడిగాను అడిగాను. అంతే మరి, ఎవరైనా ఆరోగ్యాన్ని కోరుకుంటుంటే తీవ్రమైన ఇంజక్షన్లు వగైరా చేయించుకొని వాటి వలన కలిగే బాధను ఓర్చుకోవాలి కదా. ఓర్చుకుంటున్నారు కదా అడిగాను. అలాగనే ఉత్తరోత్తర సుఖాన్ని ఇస్తుంది కనుక ఆ బాధను కూడా సుఖము అనే భావంతో ఉండాలి. అలా ఉన్నప్పుడే కదా ఫలితం ఉండేది అడియన్. బాగా చెప్పావు. అంతే, ఇప్పుడు వ్యాపారం చేయాలి, ధనం సంపాదించాలి అంటే దానికోసం దూరం వెళ్ళడం, ప్రయాణాలు చేయడం లాంటి కష్టాలు ఓరుస్తున్నామా లేదా? అలాగే దేహాలు మరి మార్చవలసిన అవసరం లేని మోక్షం స్థితి కావాలి అంటే సుఖదుఖాలను ఓర్చుకోవాల్సిందే కదా. అడియన్ అడియన్ 420వ ప్రశ్న. అడియన్, ఇంతకీ మోక్షం కావాలంటే తితిక్ష ఉండాలంటారా? ఉండాలి. అలా జనరల్గా అనేయడానికి వీలు లేదు. దొంగ మొదలైన వారు తమ పనుల కోసం చాలా తితిక్షతోనే ఉంటారు, అంటే ఓర్పు. అయినా వారికి మోక్షం రాదు కదా. శాస్త్రీయమైనవి, తమ వర్ణ ఉచితము, ఆశ్రమ ఉచితమైనవి, కర్మలను చేస్తున్నప్పుడు కలిగే సుఖదుఖాల విషయంలో తితిక్ష ఉంటేనే మోక్షం కలుగుతుంది అని అర్థం అని అంటూ స్వామివారు ఈనాడు 420వ ప్రశ్నకి చక్కటి సమాధానాన్ని చెప్పి అనుగ్రహించారు. రేపటి రోజున ఈ గ్రంథంలో 17వ భాగం ప్రారంభమవుతుంది. ఇంత చక్కటి జ్ఞానాన్ని కలిగించిన స్వామివారి దివ్య పాదారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ శ్రీకృష్ణార్జునుల యొక్క దివ్యానుగ్రహం కలగాలి అని అనుకుంటూ అడిగాను. రామానుజదాస కులశేఖరాడు వారు, హైదరాబాదు.